ఇంత అద్భుతమైన ఈ కథని శ్రద్ధాశక్తులతో విన్నటువంటి వాళ్ళకి ముందుగా అశాంతి తొలగుతుంది, శరీరం మనస్సు దృఢత్వం పొందుతాయి. ఇప్పుడు ఈ కథంతా వింటున్న రాజుగారికి ఒక అనుమానం వచ్చింది. ఇంతటి ప్రహ్లాదుడికి కూడా ఈ అహంకారం ఎందుకు వచ్చింది అని అడిగాడు ఆయన. దానికి ఒకటే కారణం నాయన, ప్రహ్లాదుడికి కూడా అహంకారం రావడానికి ఒక మూల కారణం, ప్రతి వ్యక్తికి జన్మస్థానం అని ఒకటి ఉంటుంది, కర్మ వల్ల జన్మ వస్తుంది. కర్మ అంటే చేసిన పని, చేసిన పనికి తగినట్టుగా భగవంతుడు ఏదో ఒక వంశంలో పుట్టిస్తాడు. ఈ వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఆ పుట్టిన స్థానం యొక్క ప్రభావం కొంత ఉంటుందట, అది లేకుండా ఉండదట. మీరు కష్టపడి పాయసం చేసుకున్నారండి, మంచి జీడిపప్పులతో ఘుమఘుమలాడుతున్న పాయసం, ఈ ఘుమఘుమలాడుతున్న పాయసాన్ని తీసుకుని మురికి గుంట దగ్గర దుర్వాసన వస్తున్న గుంట దగ్గర కూర్చొని తిందామనుకుంటే పాయసం వాసన వస్తుందా అక్కడ మురికి గుంట వాసన వస్తుందా? ఏది డామినేట్ చేస్తుంది అంటే మురికి గుంట వాసన ఎక్కువగా ఉంది అక్కడ, భయంకరంగా ఉంది అది. అందువల్ల పాయసం ఎంత రుచిగా ఉన్నా, ఎంత జీడిపప్పులున్నా, అందులో నెయ్యి ఉన్నా ఆ సువాసన కంటే ఈ దుర్వాసన వస్తుంది. అప్పుడు అక్కడ చూస్తూ చూస్తూ పాయసం తినలేం వచ్చింది తెప్పలో. మలమూత్రాలు గుంట దగ్గర కూర్చొని పాయసం మాత్రం ఏం తినగలుగుతాం? అలా తినేవాళ్ళు మహాత్ములండి వాళ్ళు. కానీ సహజంగా చూస్తూ చూస్తూ ఉంటే ఒక రకమైన డోకు వస్తుంది, అవునా? అంటే మనం కూడా ఎంత పవిత్రమైన పాయసం లాంటి వాళ్ళమైనా పుట్టిన ప్రాంతం ఒకటి ఉందే, అది మలమూత్రాల గుంట వంటిది. రాక్షస వంశంలో పుట్టడం వల్ల ప్రహ్లాదుడు కూడా కించిత్తు ఆ పాత వాసన వచ్చింది. వీటన్నిటికీ కర్మములే మూల కారణం. కాబట్టి మనం చేసే కర్మములు, పనులు ఎప్పుడూ పవిత్రంగా చెయ్యాలి. మనం చేసే పని మంచిదైతే మేలు చేస్తుంది, చెడ్డదైతే కీడు చేస్తుంది. కర్మములు మేలు చేయును కర్మంబులు కీడు నిచ్చు కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల దడవగానేమిటికి. నీవు చేసే కర్మములు నీకు మేలు చేస్తాయి, అంటే మంచి పని చేస్తే మంచి ఫలితం పొందుతావు. నీవు చేసే కర్మములు పనులే కీడు చేస్తాయి, అంటే చెడ్డ పని చేస్తే చెడు ఫలితం పొంది తీరుతావు. బ్రహ్మ కూడా మంచి పని చేశాడు కాబట్టి బ్రహ్మ పదవి పొందాడు. ఇప్పుడు ఆంజనేయుడు సీతాదేవిని వెతికి రాముడికి చెప్పాడు, అందువల్ల ఆంజనేయుడికి భవిష్యత్తులో బ్రహ్మపదవి ఇస్తున్నాడు. అంటే బ్రహ్మపదవి రావాలంటే అంత మంచి పని చెయ్యాలి. ఈ విషయం తెలుసుకుని మన కర్మలు బాగుండేలా చూసుకోవాలి తప్ప, ఇతరులను నువ్వు ఉపకారం చేసావు అపకారం చేసావు, నువ్వు దుర్మార్గుడివి సన్మార్గుడివి అనవలేహి ఉపయోగం లేదు. భగవంతుడు కూడా కర్మ వల్లే అవతారాలు ఎత్తాడు. ఆ కథ చెబుతున్నా విను. ఒకనొకప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బలిచక్రవర్తి దేవతలకి నాయకుడిగా ఉన్నాడు. ఇంద్రుడు, ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు అనమాట. ఇంద్రుడు అనేది పదవి సుమ, ఇంద్ర పదవిలో ఎవడు కూర్చున్నా ఇంద్రుడే అంటాం. కానీ అందులో కూర్చున్నటువంటి వాళ్ళకి ఒక పేరు ఉంటుంది. ప్రస్తుతం మనల్ని పరిపాలిస్తున్న ఇంద్రుడి పేరు పురంధరుడు, పురంధర. భవిష్యత్తులో ఇంద్రుడి పేరు సూర్య సావర్ణి, అంటే ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినటువంటి పుత్రుడు ఉన్నాడే, ఈ సూర్యసావనిని మనువు అవుతున్నాడు. ఈ మనువు కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. ఈ బలిచక్రవర్తి పేరుడు కూడా ఇంద్రసేనుడే. ఇంద్రసేనుడు అసలు పేరు బలిచక్రవర్తికి, కాకపోతే బలం ఉండడం వల్ల బలి అన్నారు. ఈ విధంగా ఇంద్రసేనుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. అలాగే ఒకప్పుడు త్రిశిపుడు అనేవాడు ఇంద్రుడయ్యాడు. మీరు కూడా ఇలాగే పద్మాగర్ గారి పురాణాలు శ్రద్ధగా విని దాన ధర్మాలు చేసి మంచి పనులు చేస్తే ఎప్పుడు ఒకప్పుడు ఇంద్రుడు అవ్వచ్చు. కాకపోతే కాస్త వెయిటింగ్ లిస్ట్ చేంతాడంత ఉందనుకోండి, ఈ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు. కానీ మొత్తం మీద మంచి పదవి అది, ఆ పదవిలోకి వెళ్ళవచ్చు. ఈ ఇంద్రుడు ఇటు రాక్షసులు ఘోర యుద్ధం చేశారు. ఆ ఘోర యుద్ధంలో దేవతలంతా రాక్షసుల్ని చితక్కొట్టేయడం మొదలుపెట్టారు. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి నా మంత్రశక్తితో మిమ్మల్ని రక్షిస్తున్నాను అని బలిచక్రవర్తికి రాక్షసులకి తన మంత్రశక్తితో కొత్త కొత్త ఆయుధాలు సృష్టించాడు, ఇచ్చాడు. శుక్రాచార్యుడి యొక్క మంత్రప్రభావం వల్ల ఆయుధాలు బాగా సంపాదించినటువంటి రాక్షసులు చితక్కొట్టి పారేశారు దేవతల్ని. దాంతో దేవతలు ఓడిపోయి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు శుక్రాచార్యుడు, నాయనలారా రాక్షసులారా, దేవతలు ప్రస్తుతం మీ చేతులు ఓడిపోయారు, కానీ ఈ ఓటమి శాశ్వతం కాదు. ఈ దేవతలంతా విష్ణువుని శరణు కోరుతున్నారు, విష్ణువు దేవతలకి సాయం వస్తాడు, అప్పుడు మిమ్మల్ని రక్షించడం నాకు కష్టమవుతుంది, ఎందుకంటే ప్రస్తుతం నా దగ్గర మంత్రశక్తి కొంచెం తక్కువగా ఉంది. మహామంత్రశక్తి కావాలంటే నేను తపస్సు చెయ్యాలి, నేను 100 సంవత్సరముల కంటే ఎక్కువ కాలం శివుడి కోసం తపస్సు చేస్తాను, శివుణ్ణి మెప్పిస్తాను, అప్పుడు శివుడు నీకేం వరం కావాలంటాడు, చచ్చిన వాడిని బ్రతికించే శక్తి నాకు ఇమ్మంటాను, అంటే మృత సంజీవన విద్య, మృత సంజీవన అనే విద్య ఇమ్మంటాను, ఆయన ఇస్తాడు. ఆ విద్య వచ్చిందంటే ఇక మిమ్మల్ని రక్షిస్తాను నేను. అప్పుడు మీరు దేవతలతో యుద్ధానికి వెళ్ళండి, దేవతలు మిమ్మల్ని చంపితే చచ్చిన వెంటనే మిమ్మల్ని బతికిస్తూ ఉంటాను. ఆ దెబ్బకి విష్ణువు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. ప్రస్తుతానికి మాత్రం నేను తపస్సుకి వెళ్ళి మృత సంజీవని పొందేదాకా మీరు దేవతలతో తగాదా పెట్టుకోకండి. గురువుగారు పక్కన లేనప్పుట, బలం దగ్గర లేనప్పుడు, ఎక్కువ బలం లేనప్పుడు, శక్తి లేనప్పుడు యుద్ధం చేయకూడదు, సంధి నటించాలి. మీరు దేవతలతో సంధి చేసుకోండి. దేవతలు సంధికి ఒప్పుకోకపోవచ్చు, ప్రహ్లాదుడిని తీసుకెళ్ళండి. ప్రహ్లాదుడు అంటే దేవతలకు బాగా అభిమానం, అందుకని మీరు బలిచక్రవర్తి తాతగారని ప్రహ్లాదుడిని వెంట పెట్టుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర మనం అన్నదమ్ములమే కదా, తగాదా ఏమిటి, మేము ఇంక మీతో యుద్ధం చెయ్యం, హాయిగా సంధి చేసుకుంటాం అని చెప్పండి. ప్రహ్లాదుడి మాట కాదండి ఇంద్రుడు, దాంతో యుద్ధం ఆగిపోతుంది. మీరు హాయిగా కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో ఆకులు అలములు తింటూ కొంతకాలం గడపండి. ఈలోపు నేను శివుణ్ణి మెప్పిస్తా, విద్యలు పొందుతాను. నేను వన్స్ గొప్పవాడి అయ్యాక, మృత సంజీవని పొందాక, అప్పుడు మనం ఈ సంధిని విడిచిపెట్టేసి పాకిస్తాన్ వాళ్ళకి మళ్ళీ భారతదేశం మీదకి దాడికి పోదాం అనగానే, అబ్బా గురువుగారు మీకు ఎన్ని తెలివితేటలండి అన్నారట. గురువుగారికి అన్ని తెలివితేటలు ఉంటాయి కాబట్టి గురువు అన్నారు. గురువుగారు అవసరానికి శిష్యుల్ని రక్షించడానికి ఎన్ని పాటలు పడతారో అర్థమైందా? దిక్కుమాలిన శిష్యులు వాళ్ళు రాక్షసులైనా పక్షపాతంతో రక్షిస్తూ ఉంటారట అప్పుడప్పుడు పాపం. అందుకే గురువులు అమాయకులు. ఎప్పుడు అంతేనండి, గురువులు ఎప్పుడు నోట్లో వెళ్ళితే కొరకలేరు, శిష్యుల కోసం ప్రాణమిస్తారు, శిష్యుల కోసం తపస్సు చేస్తారు. సహజం, ఇది సృష్టి యొక్క రహస్యం. అప్పుడు చాలా సంతోషించినటువంటి రాక్షసులంతా శుక్రాచార్యుడిని తపస్సుకి పంపారు. ఆ తర్వాత ప్రహ్లాదుని వెంట పెట్టుకుని, ప్రహ్లాద గురువుగారు తపస్సుకి వెళ్ళారు, శివుణ్ణి మెప్పించి వరాలు పొందుతారు ఆయన, ఆయన వరములు పొంది వచ్చేదాకా మాకు దేవతల వల్ల భయం లేకుండా దేవతలతో సంధి చేయించవనగానే, ప్రహ్లాదస్తు సురాన్ ప్రాహ ప్రశ్రయవన్నతో నృప అసురై సహితస్తత్ర వచనం నమ్రతాయుతం. ప్రహ్లాదుడు రాక్షసుల అభ్యర్థన విన్నాడు. నాయనలారా, దేవతలతో మీకు సంధి జరిగేలా చూస్తాను, కానీ మీరు ఎప్పుడూ దేవతలతో తగాదా పడకండి. దేవతలంతా విష్ణువు యొక్క భక్తులు, విష్ణు భక్తులతో తగాదా పడకండి. ఏదో తాత్కాలికంగా సంధి చేసుకుని ఆ తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్ళడం బాగుండదు. ఎప్పుడూ మనం కలిసి ఉంటే మంచిది. అనగా వీళ్ళకి లోపల కుళ్ళు కుతంత్రాలే ఉంది. ఏమిటా కుళ్ళు? ఎల్లవేళలో వాడితో సంధి చేసుకుంటాం, ఏదో ఒక 100 ఇయర్స్ మా గురువుగారు వచ్చేదాకా సంధి చేసుకుంటాం, గురువుగారు వచ్చాక ఎలాగో యుద్ధానికి కడతాం అని మనసులో అనుకుంటూనే పైకి మాత్రం, నువ్వు ఎలా చెబితే అలా వింటాం ప్రహ్లాద, నువ్వు చెప్పినట్టే మేము దేవతలతో సంధి చేసుకుంటాం, 4 ఏళ్ళయ్యాక తగాదా పడతాం అని మనసులో అనుకుని సంధి ఏర్పాటు చేయన్నారట. వెంటనే ప్రహ్లాదుడు ఈ రాక్షసుల్ని వెంట పెట్టుకెళ్ళాడు. వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడికి ప్రహ్లాదుడు అంటే గౌరవం కదా. ప్రహ్లాద కుమార, నువ్వే స్వయంగా వచ్చావు, ఏమిటంటే ఈ రాక్షసులకి నిజానికి దుర్బుద్ధులు ఎక్కువ ఉంటాయి, దుర్మార్గులు, పాపాత్ములు, హింసాపరులే, అయినప్పటికీ వీళ్ళు నా అనుయాయులు, నా కులం వాళ్ళు, నా కులాన్ని నువ్వు కూడా రక్షించవలసిన బాధ్యత ఉంది. వీళ్ళు నా దగ్గరకు వచ్చి ఈ రోజు నుంచి దేవతలతో యుద్ధం చెయ్యము, దేవదానవులకి సంధి నీవే నెరపాలి అని ప్రార్థించారు, అందుకొచ్చాను. నన్ను మనస్సులో పెట్టుకుని నన్ను మనించి రాక్షసులతో సంధి చేసుకో, వాళ్ళు నీతో యుద్ధానికి రారు, రక్షించు వాళ్ళని అనగానే, నీ అంతటి వాడు చెబితే కాదంటావా, ఏం రాక్షసులారా ఈ రోజు నుంచి మాతో మీరు సంధి చేసుకుంటారా, మాతో ఇంకెప్పుడు తగాదా పడరు కదా అంటే, అస్సలు యుద్ధం చెయ్యము దేవేంద్ర, ఈ రాక్షసేంద్రుడి మాట నిజం అన్నారట. అగ్ని సాక్షిగా ఇటు ఇంద్రుడికి ఇటు దైత్యేంద్రులకి సంధి కలిపి ప్రహ్లాదుడు తాను తిరిగి వచ్చేశాడు. రాక్షసులు బతుకు జీవుడా, ఇక ఇప్పట్లో దేవతలు మన జోలికి రారనుకుని కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి వెళ్ళారు. ఎందుకంటే కశ్యపుడి యొక్క పిల్లలేగా వీళ్ళు కూడా. ఇటు దేవతలు అదితి కొడుకులు ఆదిత్యులు, దితి కొడుకులు దైత్యులు, ఇటు దితి అదితి అక్క చెల్లెళ్ళే, కాబట్టి సొంత అక్క చెల్లెళ్ళ బిడ్డలు వాళ్ళు, పిన్ని పెద్దమ్మ అంతే కదండి. అయినా ఎందుకో కొట్టుకు తెచ్చిపోతారు. అసలు సొంత అన్నదమ్ములే కొట్టుకు చచ్చిపోయే కాలం ఇది. ఒకే తల్లి కడుపులోంచి వచ్చిన వాళ్ళకే పట్టం లేదు. ఇక అక్క చెల్లెళ్ళ బిడ్డలు తగాదా పడ్డంలో ఆశ్చర్యమేముందన్నాడు ఇక్కడ వేదవ్యాసులు వారు. సవతాలి ప్రజలు పొందంగ నేర్తురే అంటాడు తిక్కన గారు అనువాదం చేస్తూ భారతంలో. ఒక తల్లి కడుపులోంచి వచ్చిన బిడ్డలకే అంతంత మాత్రం ఐకమత్యం ఉంటే సవతి బిడ్డలు ఒకళ్ళతో ఒకళ్ళు తగాదా పడకుండా ఉంటారా అంటాడు. అయితేనే ప్రస్తుతం కశ్యపుడి దగ్గర చేరారు. నాన్నగారు మీ ఆశ్రమంలో ఉంటాం, ఇంద్రాది దేవతలతో సంధి చేసుకున్నాం, ఇక తగాదే లేదు, ప్రశాంతంగా ఉంటామని వీళ్ళు కూడా కాషాయాలు ధరించి బ్రహ్మరాక్షసుల వేషం వేసుకుని రోజు పళ్ళు పులిహార దద్దోజనం తింటూ జపతపాలు కొంగ జపం చేస్తూ ఇలా చేయి కింద పెట్టుకుని ఎప్పుడు గురువుగారి తపస్సు పూర్తవుతుందో వరాలు వస్తాయో అప్పుడు దేవతలను చంపుతామో అని తపస్సు చేశారట. కొంగ జపం కొన్ని చేస్తే ఆ విషయాలు చెప్పితే పాపం పోతుందట, చేసిన పాపం చెప్పితే పోతుంది. ఆ మధ్యన ఓ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెట్టారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకుని ఓ తన్మయత్వంలో ఉన్నారు. ఇంతలో పురోహితులు వారు మంత్రం చెప్పండి అంటే తిక్మాల మంత్రం ఎంతసేపు చెప్తాడురా బాబు, తొందరగా తాడి కట్టించే వదిలేస్తే బాగుండి, మీ ఇద్దరం టింగిరంగా తిరగ తొనుకున్నారు వాళ్ళు. ఆ పిల్లలు అనుకున్న మాట నా చెవిలోనే పడింది, నా కర్మ యోగం వల్ల పక్కన కూర్చోవడం వల్ల. అప్పుడు మంత్రం మీద దృష్టి ఉండదన్నమాట. చక్కగా వాళ్ళు ఏదో అనిపిస్తూ ఉంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అని ఆయన అనిపిస్తూ ఉంటే వీడు ఎంతసేపు ఇలా చూస్తూ ఉంటాడనమాట, వీడు వదలరే అని. అది కొంగ చెప్పం అంటే. ఇవి అప్పుడప్పుడు సహజం. అలాగే ఈ రాక్షసులు కూడా కేవలము గురువుగారు వచ్చి తమని రక్షించాలనే కోరికతో మాత్రమే జపమాల చేత్తో పట్టుకుని జపం మానేసి గురువుగారు రాక ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఈలోపు శుక్రాచార్యులు వారు సరాసరి కైలాసానికి వెళ్ళిపోయాడు. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేశాడు. కైలాసానికి డైరెక్ట్గా వెళ్ళే శక్తి కలిగిన వాడు అండి శుక్రుడు అంటే. శుక్రుడికి అప్పటికి శుక్రుడని పేరు కాదు, ఆయన అసలు పేరు కావ్యుడు. తర్వాత శుక్రుడు అనే పేరు వచ్చింది, అది ఎందుకు వచ్చిందో తర్వాత చెప్పుకుందాం. ఆయన అసలు పేరు కావ్య. ఈ కావ్యుడు శివుడి దగ్గరికి వెళ్ళాడు. వందే శంభుమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. భక్తితో ఈశ్వరుణ్ణి ధ్యానం చేశాడా. నీ వల్ల సుఖము తప్ప దుఃఖం ఉండదు, అందుకే నిన్ను శంభుడు అన్నారు. ఉమావల్లభుడివి, పార్వతీ వల్లభుడివి, సమస్త దేవతలకి తండ్రివి, గురువువి, పశువులకి అధిపతివి. మనందరినీ పశువులు అంటారులేండి, రెండు కాళ్ళున్నా నాలుగు కాళ్ళున్నా జీవులకి పశువులని పేరు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులలో నరజన్మ ఉత్తమ జన్మ, అంత తేలిగ్గా రాదని పేరు. అరే మనమే కదా, ఇంగ్లీష్ వాడు కూడా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటాడు. కాబట్టి మనందరం పశువులు, మనందరికీ అధిపతి కనుక ఆయనకి పశువునాం పతిం అని పేరు. భక్తజనులకు ఆయనే దిక్కు, శివుడు ఆయన అంటే మంగళస్వరూపుడు. శం అంటే సుఖం, శంకర శం అంటే సుఖమును కరోతి, ఇస్తాడు గనక మనందరికీ సుఖమిస్తాడు, ఆనందమిస్తాడు గనక శం కర సుఖమునిచ్చువాడు అని అర్థం అంటే దాని అసలు అర్థం అదనమాట. శం అంటే సుఖమును, కరహ కలిగించువాడు. శం కరోతి ఇది శంకర. అటువంటి నీకు నమస్కారం. నీవు విష్ణుప్రియుడివి, సమస్త దేవతలకి అధిపతివి, సమస్త లోకాలకి నాయకుడివి, అటువంటి నీకు నమస్కారం అనగానే ఆయన సంతోషించి రావోయ్ భృగుపుత్ర కావ్య ఏం వరం కావాలి అన్నాడు. నాకు గొప్ప మంత్రములు కావాలి, బృహస్పతి కంటే దేవతల గురువు బృహస్పతి కంటే నేను గొప్పవాణ్ణవ్వాలి, బృహస్పతి దగ్గర లేని గొప్ప గొప్ప మంత్రములు కావాలి, అవే కాకుండా మృత సంజీవన విద్య కావాలి, పరాజయాయ దేవానాం అసురాణాం జయాయ చ, దేవతలకి అపజయం రాక్షసులకి జయం కలిగించే మంత్రాలు. దేవతలు నాశనం అయిపోవాలి, మా రాక్షసులు అభివృద్ధి పొందాలి. అలాంటి మంత్రములు ఇయ్యనగానే శివుడు ఒక్క క్షణం ఆలోచించాడు, ఇలాంటి మంత్రములు విడిగిస్తే దేవతలు నాశనం కారు, రాక్షసులు లాంటి మూర్ఖులకి శక్తులు ఇవ్వకూడదు. ఈ వరం అంత తేలిగ్గా ఇవ్వను, 1000 సంవత్సరముల పాటు నీవు తపస్సు చెయ్యి, అప్పుడు ఇస్తాను. పాప ఈయన 100 ఏళ్లలో వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు ఈయన. ఆయన ఏమన్నాడు, పూర్ణం వర్ష సహస్రంతు కణధూమమవాక్షిరాగా 1000 సంవత్సరములు నమశివాయ నమశివాయ అనే పంచాక్షరీ జపం చెయ్యి. 1000 ఏళ్ళు తపస్సే అని తేలిగ్గా చెయ్యొచ్చు అనుకుంటావేమో, తపస్సు చేయటం అంటే ఇలా పద్మాకర్ గారిలా సీట్లో కూర్చుని చేయటం కాదమ్మా. ఓ చెట్టు దగ్గరికి వెళ్ళు, కాళ్లతో చెట్టు కొమ్మని పట్టుకుని తల్లకిందులుగా వేళ్లాడుతూ తపస్సు చెయ్యాలి. అవాక్షిరాహ అంటే తలకిందులుగా వెళ్ళాడుతూ తల కిందకి పెట్టుకుని జపం చేయాలట. ఎంత కష్టం అండి. అది కూడా ఎలా, ప్రతిరోజు సూర్యోదయానికి లేచి స్నానం చేసి ఓ చెట్టు కొమ్మని కాళ్లతో పట్టుకో, మళ్ళీ తాళ్లతో కట్టించుకోకు, కాళ్లతో పట్టుకోవాలి. కానీ ఏమన్నా నా పిలిచి నేను కింద పడిపోతానేమోనండి మధ్యలో, కాబట్టి నా 2 కాళ్ళు ఈ చెట్టు కట్టేయండి తాడుతో అనకూడదట. తాళ్లతో కాకుండా కాళ్లతో చెట్టు కొమ్మని పట్టుకోవాలి. ఒకసారి ఆలోచించండి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా కేవలం కాళ్లతో కొమ్మని పట్టుకుని తలకిందులుగా మీరు ఎవరిని వేళ్లాడతారా? అలా వేళ్లాడేవాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళకి మృత సంజీవని విద్య వచ్చేలా చేస్తాను. గట్టిగా కాసేపు వేళ్లాడితే కళ్ళు తిరిగి కింద పడిపోతాం, కింద కూర్చోలేక ఈ కాలిటు తిప్పుకుంటున్నాం, కుర్చీల్లో కూర్చుంటున్నాం అవునా. అలా వేళ్లాడి ఓం నమశివాయ అని జపం చేయాలట పోని. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఇలా వేళ్లాడుతూ తలకిందులుగా ఓం నమశివాయ ఓం నమశివాయ అని ఆక్కుండా అనాలట. కబడ్డీ ఆడేవాడు గొక్క తెప్పకూడదు తెలుసు మీకు అది, కబడ్డీ 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 అంటాడు. అలా ఓం నమశివాయ అనవలసింది. ఆగేవా తపస్సు పాడు. అలాగేనండి, తలకిందులుగా వేళ్లాడుతూ ఆక్కుండా ఓం నమశివాయ అంటూనే ఉంటానులేండి, గొక్క తెప్పకుండా అంటానులేండి అన్నాడు. ఇంకో కండిషన్ అన్నాడు ఆయన, ఏది తలకిందులుగా వెళ్ళాడుతూ శివశివ అండమే కాకుండా ఇంకో నియమం అంటే, ఇంకో నియమం ఏమిటి పరమేశ్వరి అన్నాడు ఆయన, కణధూమం. అది దీనికి తెలియక కొంతమంది ఊకలోంచి వచ్చే పొగ పీల్చుతూ ఉండు అని సమాధానం చెప్పారు. ఉట్టి అబద్ధం అది. కణధూమం అంటే ఊకలోంచి వచ్చే పొగ కాదు, పొగాకుల్లో వర్జీనియా పొగాక అని ఉంటుంది, చిన్ని చిన్ని ముక్కల కింద తయారు చేస్తారు, సిగరెట్లో వేస్తారు చూసారా, అలా కణధూమం అంటే అదనమాట. చిన్ని చిన్ని కణములుగా పొగాకుని విడదీసి ఆ చిన్ని చిన్ని ముక్కల్ని కింద కుంపట్లో వేయాలట. ఒకళ్ళు కుంపట్లో వేసినప్పుడు అందులోంచి పొగ వస్తుంది కదా, ఆ పొగని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దగ్గర సరిగ్గా తలకిందులుగా వెళ్లాడుతుండగా తల దగ్గర పొగ వేస్తే ఆ పొగని ఏకధాటిగా పీలుస్తూ నమశివాయ అనాలట. మాయదారిది వాడు ఎవడో చుట్టగాలిస్తేనే ఆ పొగకి నాకు ముక్కిరి బిక్కిరి అయిపోయింది అంటే తపస్సు అదంతా. మరి వేళకోవడం ఏం కాదు మరి, ఎందుకని ఇంత కండిషన్ పెట్టాడు శివుడు, తలకిందులుగా వెళ్ళాడు నమశివాయ అంటూ ఉండు, పొగ పీలుస్తూ ఎడతెరపు లేకుండా పొగ పీల్చు, పొగ పీలుస్తూ దగ్గకూడదు, పొగ పీల్చకుండానే దగ్గుతున్నాం మనం, పీలుస్తూ దగ్గకుండా నమశివాయను. మళ్ళీ సూర్యాస్తమయ్యాక కిందకి దిగి కింద పడుకోవచ్చు, మళ్ళీ మొత్తం 1000 ఏళ్ళు అలాగే వెళ్ళడం వల్ల రాత్రికి మాత్రం పడుకోవచ్చు, ఏదన్నా తినచ్చు. ఇలాగా 1000 సంవత్సరములు నన్ను ఉపాసిస్తే తతో మంత్రాన్ అవాప్స్యసి, అప్పుడు నీవు మంత్రములు పొందుతావు, నువ్వు అనుకున్నావు నువ్వు వస్తాయి, అప్పటిదాకా ఇవ్వనన్నట్ట. అమ్మ పరమేశ్వర అంత కండిషన్ పెట్టావు అనుకున్నాడు ఈయన. ఈయన తపస్సు చేయగలడు, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన తలకిందులుగా వెళ్ళాడుతుంటే కింద ఒకటి కుంపటి పెట్టాలి కదా, మరి ఈ కుంపట్లో అలా ఎడతెరపి లేకుండా పొగ వేయాలి, పోని పొగ ముందే వేసుకుందామంటే కాసేపు నాకు పొగ ఆరిపోవచ్చు అవునా, ఎలా అంటే ఇంకొకటి సహాయం కావాలి. అలా 1000 ఏళ్ళు చెయ్యాలి. ఇంకొకటి సాయం తీసుకుందామంటే అవతల వాడు ఖాయంగా సాయం చేసేవాడు అయ్యి ఉండాలి. గురువుగారు అరటిపళ్ళు పట్టుకోమనిస్తే వాడు 1 కిలోమీటర్ దూరంలో ఉంటే వీడు ముందెళ్ళిపోతే అరటిపళ్ళు దగ్గర రాకపోతే ఇబ్బంది కదా అని చేత కూడా ఫాలో అయ్యి చేసేవాడు అయ్యి ఉండాలి. ఎన్ని గొడవలు ఇవి. సరే అలాగే చేస్తానన్నాడు ఆయన. వెంటనే భూలోకానికి వచ్చేసాడు. తపస్సు ఎలా మొదలు పెడదామో అనుకున్నాడు ఆయన. ఈలోపు ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. ఒక్కొక్కప్పుడు అదృష్టం కలిసి వస్తూ ఉంటుందిట. ఈయన తపస్సుకు వెడుతున్నాడు, గ్యారంటీగా శివుణ్ణి తన తపస్సుతో మెప్పిస్తాడు, మెప్పిస్తే మృత సంజీవన విద్య పొందుతాడు. పొందాడంటే రాక్షసులకి విజయం, దేవతలకి పరాజయం అని ఇంద్రుడు భయపడిపోయాడు. భయపడిపోయి వెంటనే ఏం చేశాడు, తన కూతుర్ని పిలిచాడు. అమ్మాయి జయంతి ఇలా రా అన్నాడు. ఇంద్రుడికి ఒక కొడుకు కూతురు. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టలేదంటే అమ్మవారు పార్వతీదేవి శాపం పెట్టిందని రేపు శివపురాణంలో విందురు కాని మీరు. అలా మొత్తం శివపురాణం 7 ఖండములు, 7 ఖండములు కలిసి రామాయణంలాగా 24,000 శ్లోకాలు. అయితే ఇందులో కొన్ని శ్లోకాలు పెద్ద పెద్ద వచనాల్లో ఉంటాయి, అందువల్లే మీకు ఆ పురాణం 24,000 శ్లోకాలైనా 40 రోజులు కాకుండా 44 రోజులు పెట్టుకున్నాం. ఈ కాంపెన్సేషన్ ఎప్పుడెప్పుడైనా 30 రోజులే చెబితే దానికి కాంపెన్సేషన్గా అక్కడ చెబుతూ ఉంటాం, ఇంకా 1-2 రోజులు మిగిలితే నెక్స్ట్ పురాణంలో దాన్ని కలుగుతాం. ఇలా మొత్తం మీద పురాణమునకు చేయవలసిన దీక్ష వహిస్తున్నాం. ఇంత ఎందుకు చెబుతానంటే అందులో పార్వతీదేవి కుమారస్వామి పుట్టే ముందు దేవతల్ని చెప్పించింది. ఏమని? ఈ రోజు నుంచి మీకు కడుపున పుట్టే బిడ్డలు ఉండరు, మీ వరాల వల్ల తప్ప పిల్లలు పుట్టరని చెప్పించింది. ఎందుకంటే రుద్రవీర్యాన్ని దేవతలు కుమారస్వామి పుట్టడానికి ముందు రుద్రుడి దగ్గర లాగేసుకున్నారు. అందుకని ఆవిడ కోపం వచ్చింది. రుద్రవీర్యం నా గర్భంలో ప్రవేశించి నేను కొడుకుని కనాలనుకున్నాను, కానీ కన్నబిడ్డ లేకుండా రుద్రవీర్యం మీరు లాక్కున్నారు, కాబట్టి భవిష్యత్తులోకి నేను గర్భం ధరించి పిల్లలు కనే అవకాశం లేకుండా పోయింది. ఇందువల్ల దేవతల్ని చెప్పిస్తున్నాను, ఇక మీదట దేవతలకి కన్నబిడ్డలు ఉండరు, మీరు గర్భాలు ధరించరు, మీ ఆడవాళ్ళు మీకు పిల్లలు పుట్టరు, అందువల్ల దేవతలు ఎప్పుడూ 33 కోట్ల దేవతలే ఉండిపోదురుగాక అని శాపం పెట్టకపోతే దేవలోకంలో కూడా జనాభా పెరిగేవారేమో మన భూలోకంలో లాగా. మీ వరం వల్ల భూలోకంలో పిల్లలు పుడతారు తప్ప మీకు మాత్రం ఇక మీదట కన్నబిడ్డలు ఉండరని చెప్పించింది. అందువల్ల దేవతలకి ఇక భవిష్యత్తులో సంతానం లేకుండా పోయింది. ఎవడో మూర్ఖుడు అడిగాళ్ళండి నన్ను, దేవతలకి పిల్లలు పుట్టరా, వాళ్ళు కూడా భర్త కంట్రోల్ అని ఒక మూర్ఖ ప్రశ్న. వాడు బుర్ర తిరిగేలాగా సమాధానం చెప్పి ఇదిరే నాయన, నీ బోడి తెలివితేటలతో వాళ్ళని ప్రశ్నించకు. భూలోకం వేరు, దేవలోకం వేరు, అక్కడ శాపగ్రస్తులు అయ్యారు వాళ్ళు, అయినా వాళ్ళు మహాత్ములు, వాళ్ళ వరంతో పాండవులు లాంటి వాళ్ళని ప్రసాదిస్తారు వాళ్ళు. నీ లాజిక్కి మ్యాజిక్లకి ఆ మహాత్ముల యొక్క శక్తి అందదు. అక్కడ దేవలోకంలో ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేయించాలో త్రిమూర్తులు చూసుకుంటారు. ఆ లోకం వేరు, మన లోకం వేరు. మా లోకం గళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేసినా మా లోకం వేరు, ఆ లోకం వేరు. ఎందుకు చెప్తానంటే ఇంద్రుడికి ఇద్దరే పిల్లలు అన్నమాట, జయంతుడు, జయంతి. అందులో జయంతి పరమసుందరి. ఆవిడ ఎప్పుడు కన్య కిందే ఉంటుందట, సంతానం పొందినా కన్యేట ఆవిడ. ఆవిడకి ఆ వరం ఇచ్చాడు భగవంతుడు. ఆవిడ్ని పిలిచాడు ఇప్పుడు ఇంద్రుడు. అమ్మాయి, శుక్రాచార్యుడు తపస్సు చేయటానికి సిద్ధపడ్డాడు. ఆయన తపస్సు పూర్తయితే దేవతలకి ముప్పు, రాక్షసులకి లాభం. రాక్షసులకి శుక్రుడి వల్ల ప్రయోజనం ఉండకూడదు, కాబట్టి నువ్వేం చేస్తావో శుక్రుడి దగ్గరికి వెళ్ళు, ఆయన్ని సేవించు. నీ వలపులతో, కులుకులతో, ఒయ్యారాలతో అతని తపస్సైనా పాడు చేయి. లేదా అతను తపస్సు పూర్తి చేసుకుంటే ఆ తపస్సు దేవతలకి తప్ప రాక్షసులకు ఉపయోగపడకుండా నీ తెలివితేటలతో రాక్షసులకి శాపం వచ్చేలా చెయ్యి అనగానే అలాగే నాన్నగారని బయలుదేరింది. ఈలోపు శుక్రాచార్యుడు తపస్సు మొదలడ్డానికి ముహూర్తం పెట్టుకున్నాడు. ఆ ముహూర్తం పెట్టుకోవడానికి ముందు రోజు జయంతి వచ్చింది. వచ్చి ఎంతో వినయముతో, మహాత్మా, నేను ఇంద్రుడి కూతుర్ని జయంతిని మీకు సేవ చేయడానికి వచ్చానందిట. ఆ మహాత్ముడికి ఇవేం లెక్కలేదు, ఇంద్రుడు తనకి శత్రువు, ఆయన కూతురు ఏమేమక్కర్లే. ఇంకొకటి కూడా చెప్పాను కదా మీకు, శుక్రుడి సొంత చెల్లెలు ఇంద్రుడి భార్య శచీదేవి. ఆ విషయం కూడా నిన్నటి రోజు కార్యక్రమంలో చెప్పా. భృగు మహర్షి భార్య పేరు పులోమ. పులోమ యొక్క పెద్ద కొడుకు చ్యవనుడు, రెండో కొడుకు శుక్రాచార్యుడు, మూడవది కూతురు, ఆ కూతురే శచీదేవి పులోమజ. ఆవిడ్ని ఇంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇంద్రుడు స్వయంగా భావమరిది ఈయనకి. అదేం కర్మమో, మరి భావమరిదికి భావగారికి పడకుండా పోయింది. కానీ వాళ్ళు పైకి అలా కనపడతారు, కానీ ఎప్పుడు ఒకటే రెండో. దేవతలు ఎప్పుడు ఒకటే, పైకి అప్పుడప్పుడు కొంచెం తగాదా పడినట్టు నటిస్తారు. మనం కూడా దృష్టిలో పెట్టుకుని భావభావమరుదులు కొట్టుకోవడం కానీ అన్నదమ్ములు కొట్టుకోవడం కానీ చేయకుండా ఐకమత్యంతో ఉండాలి. ఈ విషయంలో మాత్రం దిష్టి తగలదనుకుంటే ఉన్న విషయం చెప్పేస్తాను. నేను చాలా అదృష్టవంతుడు, మా అన్నదమ్ములు మేము ఎంతో హాయిగా ఉంటున్నాం. బహుశా చాలా అరుదైన ఐకమత్యం అది. ఈ జయంతి రాగానే అమ్మాయి నాకు సాయం చేయి, నువ్వు సేవ చేస్తానని వచ్చావు, నా తపస్సు పూర్తి అయ్యేదాకా నిజంగా సేవ చేస్తావంటే మీరు ఏం చెప్పినా చేస్తానండి అంది. నేను ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటాను, చెట్టుకి తలకిందులుగా వేళ్లాడతాను, అప్పుడు కింద కుంపటి పెట్టి పొగ వేస్తావా సాయంకాలం దాకా ఎడతెరిపి లేకుండా, ఆ పొగ వల్ల నేను ఇబ్బంది పడకుండా మెత్తగా విసురుతావా అన్నాడు. అలాగే చేస్తానంది. ఆయనకు అలా అదృష్టం పట్టిందిట. నిజంగా జయంతిలాగా సేవ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కట్టుకున్న పెళ్ళం కూడా అంత ఓపిగ్గా సేవ చేయలేదట, అంత బాగా సేవ చేసింది ఆవిడ. ఆయన ప్రతిరోజు లేచేవాడు, స్నానం చేసేవాడు, సంధ్యావందనం పూర్తి చేసి చెట్టు కొమ్మరు దాన్ని పట్టుకునేవాడు, తలకిందులుగా వెళ్ళాడేవాడు, కింద కుంపటి పెట్టి అందులో ఈ కణధూమం పొగాకు పెసరు వేసేది. అలా కొంచెం 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 సూర్యాస్తమయం దాకా వేసేది. ఆ పొగ ఆయన పిలుస్తూ ఓం నమ శివాయ అంటూ ఉండేవాడు. నిజం చెప్పాలంటే ఆయనతో పాటు ఈవిడు కూడా పీల్చింది. మొగుడు సిగరెట్ కలిస్తే మరి పెళ్ళం పీల్చకుండా ఎలా ఉంటుంది, పక్కనే కూర్చుంటుంది కదా అంటాడు వీడు. ఈ పొగ కొంత దాని పార్షియల్ స్మోకింగ్ అంటారట, ప్యాసివ్ స్మోకింగ్ అంటారట. అలా మొత్తం మీద ప్యాసివ్ స్మోకింగ్ చేసింది ఆవిడ. ఆవిడ కూడా చక్కగా చేసి ఆయనతో పాటే కూర్చుంది. సాయంకాలం అయ్యాక ఆయన కిందకి దిగ్గానే కళ్ళు తిరుగుతాయి కదండి ఎంత కాదనుకున్నా, అందుకని చల్లని నీళ్ళ కొండ పట్టుకొచ్చి ఆ నీళ్లు మొహం మీద జల్లి తామరాకులతో ఆయన్ని తుడిచి ఆయనకి కావలసిన సేవలు చేసి తినడానికి పళ్ళు ఇచ్చి పడుకోవడానికి దర్భచా చాపలవి వేసేది. ఇలా రాత్రి సేవ చేసింది, పగలు సేవ చేసింది, కానీ ఎక్కడ ఆయన తపస్సుని పాడు చేసే వికారములు మాత్రం ప్రదర్శించలేదట. ఒక మహాత్ముడు తపస్సు చేస్తుంటే నా సౌందర్యం అంగాంగాలు చూపించి ఆయన తపస్సు పాడు చేయకూడదు అనుకుని అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. ఇంద్రుడు చెప్పిన పని కొంత చేసింది, కొంత చేయలేదు. అంటే ఆవిడ ఎంత ఉత్తమురాలు ఆలోచించండి. ఇలా 1000 ఏళ్ళు ఆయన సాయం చేసింది. ఈలోపు ఇంద్రుడు దేవతల్ని పిలిచి, దేవతలారా చూశారా ఈ రాక్షసుల మోసం, శుక్రుడు తపస్సుకు వెళ్ళి మృత సంజీవని సాధించేదాకా మనతో వీళ్ళు సంధి చేసుకున్నారు. శుక్రుడు రేపో మాపో వరాలు పొందుతాడు, వరాలు పొందితే అప్పుడు ఆ వరగర్వంతో వీళ్ళు మన మీదకి దండయాత్రకు వస్తారు. వీళ్ళు సంధి చేసుకోవడం అంతా మోసమే, కపటత్వమే. కాబట్టి శుక్రుడు వచ్చేలోపు వీళ్ళందరినీ నరికి పారేద్దాం అన్నట్ట. వెంటనే దేవతలంతా ఇంద్రుడి యొక్క నేతృత్వంలో వెళ్ళి దాడి చేశారు రాక్షసుల మీద. రాక్షసులు చావు దెబ్బలు తినేసి కంగారు పడిపోయి, ఇదేమిటిది, మేము శాస్త్ర ప్రకారముగా నీతో సంధి చేసుకున్నాం, న్యస్తశస్త్రే భయవతి ఆచార్యే వ్రతమాస్థితే, మా గురువుగారు తపస్సుకి వెళ్ళాడు, మేము దిక్కు లేకుండా ఉన్నాం, నీతో సంధి చేసుకున్నాం, యుద్ధం వద్దనుకున్నాం, ఇప్పుడు మా మీద పడ్డాం, ఏమిటంటే మాకు తెలియదు అనుకుంటున్నారా, గురువుగారిని తపస్సుకి పంపి తాత్కాలికంగా తపస్సు చేస్తున్నట్టు మీరు దొంగనాటకం ఆడి భవిష్యత్తులో మమ్మల్ని చంపడానికి కుట్ర పొందుతున్నారు, ఇది మాకు తెలుసు. ఇలాగా యుద్ధం అయిపోయాక ఐక్యరాజ్య సమితిలో మానసరోవరాన్ని పెట్టడానికి చైనాతో యుద్ధం అయ్యాక మేమేమన్నా నెహ్రూ ఫ్యామిలీయా, మేము దేవతలం చితక్కొట్టేస్తాం అన్నారట. దాంతో రాక్షసులు చావు దెబ్బతిని పరిగెత్తుకుంటూ ఎవరు రక్షిస్తారా అనుకుంటూ ఉండగా అప్పుడు వాళ్ళకి శుక్రుడి తండ్రి భృగు మహర్షి గుర్తుకొచ్చాడు. పరుగు పరుగును భృగు మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ కర్మయోగం వల్ల సమయమునకు భృగు మహర్షి కూడా తపస్సుకు వెళ్ళాడు. ఇది ఎక్కడ కర్మరా బాబు, వెనకటి ఎవడో ఎక్కడికి వెళితే అక్కడ వీడికంటే ముందే దరిద్రం అడుగు పెడుతుందట. రామేశ్వరం వెళ్ళిన తప్పలేదు మాకు అనుకునే వాళ్ళు మనల్ని ఎవరు రక్షిస్తారనుకుంటూ ఉండగా లోపల భృగువు యొక్క భార్య పులోమ కనపడింది. వెంటనే వీళ్ళు, ఓ గురుమాత రక్షించు రక్షించు అన్నారు. వీళ్ళ గురువు ఎవరు, శుక్రుడు. శుక్రుడి తెల్లేవిడ, అందుకని భృగుపత్ని గురుమాత, అందుకని గురుమాత రక్షించు అనగానే భృగు మహర్షి భార్య శుక్రాచార్యుడి తల్లి ప్రేమగా రాక్షసుల్ని పిలిచి, ఏం నాయన ఒళ్ళంతా ఈ దెబ్బలు ఏమిటి, ఈ గాయాలు ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పలాయనం చిత్తగించినట్టుగా అనిపిస్తున్నారంది. ఏం చెప్పమంటావు తల్లి, శుక్రాచార్యులు వారు తపస్సుకు వెళ్ళగానే దేవతలు సంధిని ఉల్లంఘించి మా మీద దాడి చేస్తున్నారు, మేము చావు దెబ్బలు తిని ఇక్కడికి వచ్చాం, గురువుగారు రక్షిస్తారేమో అనుకుంటే భృగులు వారు లేరు, మీరే ఇక దిక్కు, మీరే రక్షించండి అనగానే, ఏం భయపడవలసిన అవసరం లేదండి ఆవిడ, నభేతవ్యం నభేతవ్యం భయం త్యజ తదానవాహ, ఏం భయపడవలసిన అవసరం లేదు, భయం విడిచిపెట్టండి, మీకెందుకు భయం, వై డు యూ ఫియర్ వెన్ ఐ ఆమ్ హియర్ అంది ఆవిడ. నేనుండగా మీకేం భయం లేదు, నా దగ్గర మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు, గురువుగారు భృగు ఎంత గొప్పవాడు, నేను అంతే గొప్పదాన్ని, నిరాయుధులైన రాక్షసుల్ని దేవతలు సంహరించడానికి వస్తారా, వాళ్ళ సంగతి చూస్తానండి, అందో లేదో అమ్మయ్యా అని అనుకుని భృగు మహర్షి భార్య వెనక వైపుకి వెళ్ళారు వాళ్ళు. ఆ సమయంలో ఇంద్రుడు సైనికులతో అక్కడికి వచ్చాడు. వచ్చి, అమ్మ వదిలేయి వాళ్ళని, ఈవిడ అత్తగారు అవుతుందండో, ఈవిడ కూతుర్నేగా చేసుకున్నాడైనా, అందుకనే అత్తయ్య గారు వదిలేయండి, వాళ్ళ సంగతి చూసుకుంటానన్నట్ట. వీళ్ళు నన్ను ఆశ్రయించారు, వీళ్ళు నా శిష్యులు, నా పిల్లలు, వీళ్ళని రక్షిస్తానంది ఆవిడ. వాళ్ళని నువ్వు రక్షిస్తే నిన్ను నేను భక్షిస్తాను, శిక్షిస్తానన్నాడు ఆయన. ఓ హరిహంద్ర, నీకు అంతలోకి అయిపోయానా, ఏది నన్నే భక్షిస్తావు శిక్షిస్తావా, కాసుకో అని వెంటనే ఆవిడ హుమ్మని ఒక హుంకారం చేసింది. ఆ హుంకారంలోంచి ఒక నల్లని స్త్రీ పుట్టుకొచ్చింది. ఆ స్త్రీకి నిద్రాదేవత అని పేరు. ఆ నిద్రాదేవత మత్తు నిద్రాదేవత అనమాట. ఆవిడ పుట్టుకొచ్చి దేవతలందరినీ పట్టుకోవడం మొదలెట్టిందిట. ముందు ఒకరిని పట్టుకుంది, వెంటనే వాడికి నిద్ర వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ దేవత అప్పుడప్పుడు కొంత ఆవహిస్తుంది. అటువంటి వాళ్ళు ఉపన్యాసంలో కూర్చుని ఆయన పడిపోతారన్నమాట. ఆ దేవత ఎఫెక్ట్తో పుట్టారు వాళ్ళు ఇప్పటికి కూడా. అంత తేలిగ్గా ఆ దేవత వదలదు ఎన్ని యుగాలైనా. ఈ దేవత వచ్చి ఒక్కొక్క దేవతని పట్టుకోగానే నిద్రాదేవత ఒక్కొక్కడు కళ్ళు తిరిగి నిద్రపోలోకి పడిపోయారట. అలా పడిపోతుంటే ఇంద్రుడు వణిగిపోయాడు. ఓహరి దేవుడోయ్, ఇది నన్ను పట్టుకుంటే నేను కింద పడిపోతాను, అప్పుడు ఈ రాక్షసులు పట్టుకుని నన్ను తినేస్తారనుకుని అమాంతంగా పరిగెత్తుకుంటూ కీచు కాచు అంటూ విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ దేవత నిద్రాదేవత వదలట్లేదట, ఏకంగా వైకుంఠం దాకా వచ్చేసింది. ఎక్కడో భూలోకంలో కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి దగ్గరలో భృగు మహర్షి భార్య సృష్టించిన ఒక దేవత ఇంద్రుణ్ణి తరుగుకుంటూ వైకుంఠం దాకా వచ్చిందంటే ఆ పులోమ ఎంత తపశ్శక్తి కలిగిందో ఆలోచించండి. అటువంటి వాళ్ళు ఉన్నారండి ఆడవాళ్ళలో, మహాతపస్యాలండి, పరమపతివ్రతలు వాడు. అప్పుడు ఇంద్రుడు పరుగు పరుగును వెళ్ళిపోయి రక్ష రక్ష పుండరీకాక్ష అన్నాడు. అనగానే విష్ణుమూర్తి, ఏమి ఇంద్రా ఇలా పరిగెత్తుకొస్తున్నావు అన్నట్ట. పరిగెత్తుకురాక ఏం చెయ్యను బాబు, భూలోకంలో మా అత్తగారు ఒక నిద్రాదేవతని సృష్టించింది, ఆ నిద్రాదేవత మా దేవతలందరినీ పట్టుకుంటే వాళ్ళు గాఢంగా నిద్రలోకి వెళ్ళారు, ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నన్ను పట్టుకోవడానికి వచ్చింది, దాంతో హడిలిపోయి నీ దగ్గరికి వచ్చానన్నట్ట. అప్పుడు విష్ణువు నవ్వి, నా శరీరములో ఉన్నంత వరకు నిన్ను ఆ దేవత పట్టుకోదు, వచ్చి నాలో దూరిపో అన్నట్ట. వెంటనే ఇంద్రుడు వచ్చి ఆయన వక్షస్థలం మీద కూర్చున్నాడు. ఎడంవైపున లక్ష్మి ఉంటుందిగా, అందుకని కుడివైపున్న శ్రీవత్సం మీద కూర్చున్నాడు. ఇలా కూర్చోగానే నిద్రాదేవత ఏమీ చేయలేక, విష్ణు వక్షస్థలం మీద దాక్కుంటావా, ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాకపోతావా, రా ఆ అప్పుడు నీ సంగతి చూస్తా అని ఆయన వదిలేసి మళ్ళీ తిరిగి భృగు భార్య దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మయ్యా ప్రభు, నీ వక్షస్థలం మీద కూర్చోవడంతో సుఖంగా ఉన్నాను, నీ వక్షం సురక్షితం అన్నట్ట. ఇక్కడ ఉన్నంత వరకు పర్వాలేదు, ఇంకెప్పుడు ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మాత్రం వెళ్ళక సుమా అన్నాడు ఆయన. మరి ఎంతకాలం ఇక్కడ అన్నట్ట. ఎంతకాలం ఏమిటి, ఆ శుక్రాచార్యుడి తపస్సు పూర్తయి ఈ గందరగోళం ముగిసేదాకా ఉండన్నాడు ఆయన. ఈలోపు ఈ నిద్రాదేవత వెనక్కి తిరిగింది, భృగుపత్రి దగ్గరికి వెళ్ళి, అమ్మా భృగుపత్రిని, అందరినీ నేను నిద్రలో ముంచెత్తాను, ఈ దేవతలంతా నెదపకి కళ్ళు తిరిగి పడిపోయారు, ఒక్క ఇంద్రుడు మాత్రం విష్ణువుని ఆశ్రయించాడు, విష్ణు వక్షస్థలం మీద ఉండగా నేనేం చేయలేను కదా అందిటది. ఓహో విష్ణువుని పట్టుకున్నాడా ఈ ఇంద్రుడు అని వెంటనే వీడేం చేసింది, హుమ్మని మళ్ళీ హుంకరించింది. ఈ నోట్లోంచి ఇంకో శక్తి వచ్చింది, ఓ శక్తి వెళ్ళు, విష్ణువుని ఇంద్రుడిని మింగి మరీ ఇక్కడికి రా అందిట. వెంటనే ఈ మహాశక్తి బయలుదేరింది వైకుంఠానికి. ఈ శక్తి ఆం హుం అంటూ హుంకరించి నోరు తెరిచిందట. ఏమి నోరండేది బాబోయ్, భూమ్యాకాశాలు దద్దరిల్ల చేస్తూ అరుస్తూ పెద్ద నోరు తెరిచింది. ఆకాశం అంత ఉందిట నోరు. ఆ నోరు తెరుచుకుంటూ ఇంద్ర విష్ణువులను ఇద్దరిని మింగడానికి వస్తూ ఉంటే ఇంద్రుడు అణిగిపోయి, ప్రభు ఆడది ఆడదని ఉపేక్షించకు బాబు, ఈ రాక్షసు వచ్చిందంటే మనల్ని మింగేస్తుంది, చంపేయి అన్నట్ట. అప్పుడు విష్ణువు చూస్తూ చూస్తూ, ఆడదాన్ని నేను చంపను అన్నాడు ఆయన, మనల్ని మింగడానికి వచ్చే రాక్షస ఆడదేమిటి, వేసేయి అన్నాడు ఆయన. వెంటనే ఆయన చక్రం సస్మారతరస గృణాంత్యక్త్వాతమాధవ, ఇక ఆడదనే జాలి విడిచిపెట్టి విష్ణువు చక్రం విడిచిపెట్టాడు. ఈ చక్రం మహావేగంగా వెళ్ళి మీదకొస్తున్న రాక్షసిని చంపింది. రాక్షసిని చంపగానే ఈలోపు దేవతల్ని రాక్షసుల్ని అందరినీ వెంట పెట్టుకుని అక్కడికి వచ్చింది. కళ్ళు తిరిగి పడిపోయిన దేవతల్ని, తనని ఆశ్రయించుకున్న రాక్షసుల్ని వెంట పెట్టుకుని భృగుపత్రి అక్కడికి వచ్చి, నేను సృష్టించిన ఈ రాక్షసిని తల నరిగి చంపుతావా, ఇప్పుడు నేనే నిన్ను మింగేస్తా అని అమాంతంగా భృగుపత్రి ఒక రాక్షసి రూపం ధరించింది. ఆవిడ చాలా శక్తి కలిగిందండో, దాంతో పెద్ద రాక్షసిగా మారిపోయి ఈ దెబ్బతో ఇంద్రుడు ఉపేంద్రుడు చచ్చిపోయారు అని నోరు తెరిచి వెతకొచ్చింది. దాంతో విష్ణుమూర్తి కేసి మళ్ళీ జాలిగా చూశాడు ఇంద్రుడు. సరే ఏం చేస్తాం అని మళ్ళీ చక్రాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఆ చక్రం వచ్చి భృగుపత్రిని తల నరికి పారేసింది. ఆవిడ ఢామ్ అనే శబ్దంతో తలో చోట శరీరం చోట పడ్డాయి. తలేమో సముద్రంలో పడింది, మొండెం వచ్చి భృగు ఆశ్రమం దగ్గర పడింది. దాంతో రాక్షసులు కకావికలై వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇవిడ చచ్చిపోయిందో, ఆవిడ యొక్క మాయ వల్ల గాఢముగా నిద్రపోతున్న దేవతలకి మళ్ళీ మెలకు వచ్చేసింది. ఆవిడ చావడంతో ఆ మాయ పోయింది, మాయ పోవడంతో నిద్రపోయింది, నిద్రపోవడంతో మెలకు వచ్చింది అన్నమాట. అప్పుడప్పుడు నేను గోవింద అనగానే నిద్రపోతున్న వాళ్ళు ఉరికి వెళ్ళేవారు, అలాగా అందరూ మెలకు తెచ్చుకున్నారు. ఈ విషయం రాక్షసులు ఎక్కడో తపస్సు చేసుకుంటున్న భృగువుకి చెప్పారు. ఆ సమయంలో భృగు మహర్షి గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి పరుగు పరుగున రాక్షసులు వెళ్ళి, మహర్షి మహర్షి ఇంకేం తపస్సు చేస్తావు నువ్వు, అన్యాయం జరిగిపోయింది, ఈ ఇంద్రుడు విష్ణువు కలిసి అమ్మగారిని చంపేశారని మొత్తం జరిగిన కథ అంతా చెప్పారట. దాంతో భృగు మహర్షికి ఆగ్రహం కలిగింది. పరుగు పరుగున ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. ఆశ్రమం దగ్గర అతి సుకుమార శరీరంతో పడి ఉన్నదట రాక్షసీ రూపం ధరించినటువంటి భృగుపత్ని. చావగానే ఆ మాయా రూపం పోయి అసలు రూపం వచ్చింది. భృగు గారి భార్య చాలా అందగత్తండి. భృగుపత్ని ఎంత అందగత్తంటే ఆవిడ్ని చూచి ఒక రాక్షసుడు వెంటబడి వేధించేవాడు అన్నాడు, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోనని. ఆ కథ మీకు భారతంలో చెప్పాను ప్రారంభంలో. ఇంకా అటువంటి సుందరీమణులు అరుదుగా ఉంటారు. ఆవిడ ఎప్పుడూ సుందరిగానే ఉంటుంది. భృగు మహర్షి ఒకడు, ఆయన భార్య, వీళ్ళు ఎప్పుడు చూసినా ఫ్రెష్ క్యాండిడేట్స్. అప్పుడే పెళ్లి చేసుకున్న దంపతులు ఉంటారు. అప్పుడే పెళ్లి చేసుకున్నవాడు కూడా రాత్రి ముహూర్తం అయితే పొగజూరిపోయి నీరసంగా కనపడతారు. కొంతమంది పెళ్ళిళ్ళలో కంటే ఒత్తపడే బాగుంటారు. కానీ వీళ్ళు అలా కదట, ఎప్పుడు నవనవలాడుతూ యువకులుగా ఉంటారు. అందుకే వాళ్ళకి పురాణ దంపతులని పేరు. అలాగ అసలు రూపం ధరించి కింద పడిపోయిన భార్య మొండెను చూచి, అయ్యో సుకుమారిణి పులోమ నిన్ను పొట్టన పెట్టుకున్నారా ఈ ఇంద్రోపేంద్రులు అని దుఃఖించి, ఎక్కడుంది మొండెం తీసుకురండి అన్నట్ట. రాక్షసులు సముద్రంలో పడిన మొండెం తలకాయ కూడా పట్టుకొచ్చారు. ఈ మొండెమునకు తల చేర్చాడు. చేర్చి ఏం చేశాడు, నా తపశ్శక్తిని ప్రపంచం చూచుకాక చచ్చిన నా భార్యను రక్షించుకుంటున్నాను. ఎది కృత్స్నో మయా ధర్మో జ్ఞాయతే చరితోపివా తేన సత్యేన జీవేత యది సత్యం బ్రవీమ్యహం. నేను నిరంతరం ధర్మమునాచరించినట్టయితే విష్ణు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సమనే పుట్టుమత్స నుంచి పుట్టినవాడినైతే, మహాతపస్సు చేసిన వాడినైతే, నిత్యం సత్యం తప్ప అసత్యం పలకని వాడినైతే, ఈ నా భార్య తక్షణం బ్రతుకుగాక అన్నాడు ఆయన. నిజానికి భృగు మహర్షి మొట్టమొదట విష్ణు వక్షస్థలం నుంచి పుట్టాడు. ఇదివరకు చాలా పర్యాయాలు పురాణాల్లో చెప్పానది. విష్ణువు యొక్క వక్షస్థలం మీద శ్రీవత్సమని ఒక పుట్టుమత్స ఉంటుంది. ఆ పుట్టుమత్స నుంచి పుట్టడం వల్ల శ్రీవత్సగోత్రుడు అయ్యాడు ఆయన. భృగు మహర్షి అలా విష్ణుపుత్రుడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ శరీరం విడిచిపెట్టి బ్రహ్మ శరీరం నుంచి బయటకు వచ్చి బ్రహ్మ మానస పుత్రుడు అయ్యాడు. కాబట్టి విష్ణుపుత్రుడు బ్రహ్మపుత్రుడు కూడా ఆయన. అందుకే విష్ణుమూర్తిని తన్నాడండి వక్షస్థలం మీద, లేకపోతే ఇంకోటి ఎవడన్నా తన్నగలడా? తన్నితే బతుకుతాడా? ఆయన కొడుకు కాబట్టి తన్నాడు. ఎవరైనా వాళ్ళ పిల్లలు వచ్చి అల్లరి చేస్తే తల్లిదండ్రులు పిల్లలు క్షమించరు? మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని తన్నితే, ఒరే తన్నుతావా, నీ కాలు విరిగిపోతున్నాడు, ఎవరైనా శాపం పెడతారా, ఒరే కొంచెం తన్నకరా అంటారు. లేదా చంటి పిల్లలుగా తన్నారనుకోండి, ఆహాహా మా మనవరాలు తన్నిందండి, నా గుండెల మీద తన్నిందండి అని తాతగారికి ఎంత ఆనందమో. మాయదారి తాత ఆ మనవరాలు కనుక ఏదన్నా ఓ పెసరు పోసిందంటే ఇది అమృతంలో అనిపిస్తుందిట. అదే బయట వాళ్ళు పోస్తేనేమో అది అసహ్యంగా ఉంటుందిట. అదొక మందం, మమకారం. భగవంతుడికి మనం పిల్లలం. అందున ఆయన డైరెక్ట్గా శరీరం నుంచి వచ్చినవాడు. అందుకే ఆయన ఏమన్నాడు, నేను విష్ణు వక్షస్థలం నుంచి పుట్టిన వాడినైతే, సత్యం పలికేవాడినైతే, తపశ్శక్తి కలిగిన వాడినైతే, ధర్మం చేసిన వాడినైతే, నా భార్య బతకాలన్నాడో లేదో టక్కున ఆవిడ తలా ఉండి అతుక్కున్నాయి, అందంగా లేచి కూర్చుందిట సుందర శరీరంతో. దేవతలకు మతిపోయింది, ఏమి శక్తి అండి భృగువుది అనుకున్నారు. ఇలాగ తన భార్యని తపశ్శక్తితో బతికించుకుని ఇప్పుడు చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. ఇంద్రుడంటే ఎప్పుడూ తప్పుడు పనులు చేస్తాడు, కానీ నువ్వో ఉపేంద్రుడివి, శ్రీమన్నారాయణుడివి, సమస్త లోకాల్ని రక్షించవలసిన వాడివి. అటువంటిది స్త్రీని ఒక వ్యక్తి మాట విని చక్రంతో నరికి చంపుతావా? ఎందుకు చంపాడు ఏమిటనేది వచ్చిపోయాడు ఈయన. క్షణికోద్రేకంలో విష్ణువుని నిందించి చేతిలోకి నీళ్లు తీసుకుని, ఈ నీళ్లు నీ మీద చల్లుతున్నాను, నీకిదే నా శాపం. అవతారాహ మృత్యులేకే సంతు మచ్చాప సంభవాహ ప్రాయో గర్భభవం దుఃఖం భుంక్ష్వ పాపాత్ జనార్దన. జనార్దన, ఈరోజు నుంచి నీకు నా శాపం తగులుతుంది. దీనివల్ల తరచుగా నువ్వు భూలోకంలో, మానవలోకంలో రకరకాల రూపాలతో అవతరిస్తావు, తల్లి గర్భంలో ప్రవేశిస్తావు, పుడతావు. నువ్వు కూడా సుఖాలు దుఃఖాలు పొందుతావు, తల్లికి దూరమవుతావు, కలుస్తావు, భార్యల్ని పొందుతావు, సంతానం పొందుతావు. చేపగా, తాబేలుగా, వరాహంగా, నరసింహంగా, క్షత్రియుడిగా, వామనుడిగా, మళ్ళీ భృగువంశంలోనే, భార్గవ వంశంలోనే విప్రుడిగా, ఇలా అనేక అవతారాలు ఎత్తుదువుగాక. ఈ అవతారాలు ఎత్తుతూ అప్పుడప్పుడు సుఖ దుఃఖాలు అనుభవిద్దుగాక. సంయోగం వియోగం అంటే కలుసుకోవడం విడిపోవడం చెద్దుగాక అని శాపం పెట్టాడు. నిజానికి ఈ శాపమంతా జగన్మాత మాయ వల్ల ఆయనకి తగిలింది. ఆ శాపమే లేకపోతే విష్ణువు మత్స్యకోర్మహ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య రామస్య బుద్ధ కల్కిరేవచ ఈ అవతారాలు ఎత్తడు. ఆయన అవతారాలు ఎత్తకపోతే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగదు. అందుకని ఇంత గందరగోళం చేయించి జగదంబ తన వాయుతో భృగు ద్వారా శాపం ఇప్పించింది ఆయనకి. ఆ శాపం మనందరికీ మహాతాప నివారకం అయ్యింది, ఉపయోగం అయ్యింది. వెంటనే విష్ణువు చిరునవ్వు నవ్వాడు. తథాస్తు నీ శాపం నాకు కావాలనే స్వీకరిస్తున్నాను, నేను స్వీకరిస్తున్నాను, ఈ శాపంతో లోకానికి ఉపకారం అవుతుంది, ఇంకెంతకు మించి చెప్పించక నాయనాను కానీ మళ్ళీ పశ్చాత్తాపడిపోయి తండ్రి ఎంత పొరపాటు చేశాను, నేనేమిటి ఇలా శాపం పెట్టడం ఏమిటి, ఈ క్షణికోద్రేకంలో అన్నట్ట. ఉద్రేకం కాదురా, ఇదంతా భగవతీ యొక్క సంకల్పం, ఇది లోకశ్రేయస్సు కోసం మేము ఆడుతున్న నాటకం, మా అనుజ్ఞలేదు నువ్వు శాపం పెట్టగలవా, ఇదంతా మా సంకల్పమే అన్నాడు ఆయన. ఈ విధంగా భృగు శాపం విష్ణువుకి అవతారాలకు మూల కారణమయ్యింది. ఇక ఇంద్రాదులు తమ దారిని తాము వెళ్ళిపోయారు. ఇక అక్కడ క్రమంగా జయంతి యొక్క సేవ వల్ల 1000 సంవత్సరముల పాటు శుక్రాచార్యుడు తపస్సు పూర్తి చేసేశాడు. 1000 ఏళ్ళు పూర్తయ్యింది. శంకరుడు ఆశ్చర్యపోయాట, ఓరి ఏమి తపస్సురా నీది, 1000 సంవత్సరములు తలకిందులుగా వేళ్లాడుతూ ఇంత పొగ పీలుస్తూ బతికావు, పొమ్మల్లేక పొగట్టారంటారు ఎవరన్నా మన ఇంటికి వస్తే పొగట్టామంటే వాడు పారిపోతాడు. అలాంటి పొగను 1000 ఏళ్ళు నువ్వు పీల్చి బతికావు అని మెచ్చుకునాయన, ఇచ్చ కించిదపి బ్రహ్మన్ విద్యతే భృగునందన ప్రతిపశ్యసి యత్సర్వం యచ్చ వాచ్యం న కస్యచిత్. నీ తపశ్శక్తితో నన్ను మెప్పించావు, నన్ను దర్శనం ఇప్పించుకునేలా చేసావు, నా దర్శనం పొందావు, ఇదంతా నీ తపప్రభావం, నీవు చేసిన ఈ కఠోర తపస్సుకి మెచ్చాను. నీవు కోరుకున్నట్టుగా సకల మంత్రములు నీ వశమవుతాయి, మృత సంజీవన విద్యనిస్తున్నాను, ఆ విద్యతో నువ్వు చచ్చిన వాడిని బ్రతికించు, నా మీద మాత్రం ప్రయోగించకు. నేను ఎప్పుడన్నా రాక్షసుల్ని చంపడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రం నా చేతిలో చచ్చిన రాక్షసుల్ని బతికిస్తే అప్పుడు నిన్ను మింగేస్తాను జాగ్రత్త అని ముందే హెచ్చరించాడు. అయినా వినలేదు శుక్రాచార్యుడు, తర్వాత ఆయన మీదే ప్రయోగిస్తాడు, శివపురాణంలో విందురు కానీ అప్పటిదాకా అట్టే పెట్టుకోండి. ఈ విధంగా శుక్రాచార్యుడికి అనేక వరాలు ఇచ్చి అవధ్య సర్వభూతానాం ఏ ప్రాణి చేతిలోనూ నీకు చావుండదు, భవిష్యత్తులో గ్రహం అవుతావు నువ్వు, శుక్రగ్రహం అనే పేరుతో ఉంటావు, సమస్త ప్రజలకి దిక్కవుతావు, మహాశక్తివంతుడి అవుతావు అని వరం ఇచ్చాడు. అలా వరాలు ఇచ్చి శివుడు అదృశ్యం అయిపోయాడు. వరాలు పొందగానే టక్కన చెట్టు మేంచి కిందకి దూకాడు కావ్యుడు. ఇప్పుడు జయంతికేసి తిరిగాడు. జయంతి, నిజంగా ఈ తపస్సు నేను హాయిగా చేశానంటే, శివుణ్ణి మెప్పించానంటే దానికి పూర్తిగా మూల కారణం నీవే, నీ సేవ లేకుండా ఉంటే నేను ఇంత బాగా తపస్సు చేసేవాడిని కాదు. అప్పుడప్పుడు ఈ పొగకి నా శరీరం తాపం చెందేది, వేడెక్కిపోయి బాధపడేవాడిని, అప్పుడు నువ్వు తామరాకు పట్టుకొచ్చి నా ఒంటికి కప్పేదానివి, తామరాకు ఒంటికి తగిలితే పొగ వల్ల వచ్చే దోషం పోతుందిట, చల్లని నీళ్లు తల్లావు, రాత్రిపూట పడుకోవడానికి పక్క ఏర్పాటు చేసావు, ఫలాలు పెట్టావు, పొద్దుటే మళ్ళీ జలాలు ఇచ్చేదానివి, ఈ విధంగా నాకు చాలా సేవ చేసావు, నీ సేవ వల్ల ఎప్పటికప్పుడు సేదదీరి తపస్సు చేశాను, ఎంత తపస్సు చేసినా ఒక్క వెకిలి వేషం వేయలేదు, నిజంగా నువ్వే కనుక ఇంద్రుడి పంపగా వచ్చిన తపస్సు పాడు చేయాలనుకుంటే ఏమో నువ్వు తదింధీంతనన్నాను 4 కులుకులు కులుకుంటే నా తపస్సే కాస్త పన్నీరు పాలైపోయేది. సరే ఏమైనా నీ వల్లే నేను విజయం పొందాను, నీకేం కోరుకుందో కోరుకో తీరుస్తానన్నాడు. అనగానే స్వామి నాకు నీతో కామోపభోగాలు అనుభవించాలని కోరికగా ఉంది, ఇంతవరకు తపస్సు చేసావు కనుక ఇంద్రియ నిగ్రహంతో ఉన్నావు, ఇప్పుడు నన్ను నువ్వు కొంతకాలం పాటు ధర్మపత్రిగా స్వీకరించు, నీతో శారీరక భోగాలు నాకు కావాలి, సకామాస్మిత్వయి విభో నేను కాముకురాలై వచ్చాను, కాకపోతే తపస్సులో ఉన్నప్పుడు కాముకురాలిగా ఉండడం ధర్మం కాదు కనుక ఆగాను, కాబట్టి నా కోరిక తీరుస్తామనగానే ఒక్క క్షణం ఆలోచించాడు శుక్రుడు. ఈ తపస్సు ఎప్పుడు పూర్తవుతుందా, నేను వచ్చి అనుగ్రహిస్తానా అని రాక్షసులు ఎదురు చూస్తున్నారు. కానీ నిజానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కంటే ఈవిడ కోరిక తీర్చడమే ధర్మం, ఎందుకంటే ఈవిడ లేకపోతే నా తపస్సే ఫలించదు, ఈ రెండు ఆలోచించి నీ కోరిక తీరుస్తాను, కాకపోతే యావజ్జీవితం నీవు నా భార్యగా ఉండడానికి వీల్లేదు, అలా ఉంటే కొన్ని ఇబ్బందులు నాకున్నాయి. మయా సహత్వం శుశ్రోణి దశవర్షాణి భామిని సర్వైహి భూతైహి అదృశ్యాచ రమసేహయ దృచ్ఛయా. నాతో 10 సంవత్సరముల పాటు కామోపభోగాలు అనుభవించు, ఈ 10 ఏళ్ళు నువ్వు నేను ఎవరికీ కనపడకుండా అదృశ్యమైపోదాం, ఎందుకంటే మళ్ళీ ఎవడో డిస్టర్బ్ చేస్తాడు, అప్పుడు నువ్వేమో మధ్యలో వాడెవడో వచ్చాడు వెళ్ళావు కాబట్టి నా కోరిక తీర్చలేదంటావు. 10 సంవత్సరములు ఎవరికీ కనపడకుండా ఇక్కడే మనం అదృశ్య రూపంలో ఉందాం, ఈ 10 ఏళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు నాతో కామోపభోగాలు అనుభవించు, 10 ఇయర్స్ అయ్యాక మాత్రం విడాక్ 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 అంటాను, నీకు నీవే నాకు నేనే అనగానే చాలండి బాబు 10 ఏళ్ళు చాలు అన్నది ఆవిడ. ఎందుకంటే 10 ఏళ్ళు ఈయన ఇక్కడ పడి ఉంటే అవతల పనులు అయిపోతాయి చాలు. ఇక అక్కడి నుంచి ఆయన జయంతి చేయి గ్రహించాడు, అక్కడ అదృశ్య రూపంలో విహరించాడు. గురువుగారికి తపస్సు పూర్తయ్యిందిట, ఆయనకి వరాలు వచ్చాయిట అనే వార్తని ఎవరో ఒక గూఢచారి ద్వారా తెలుసుకున్నారు రాక్షసులు. ఎప్పటికప్పుడు గూఢచారులు ఇక్కడ ఏం జరుగుతుందో చెబుతారులేండి. అందుకని వాళ్ళు వెంటనే రాక్షసులంతా అమ్మాయ్యా అని పరుగు పరుగున అక్కడికి వచ్చారు. తీరా వచ్చి గురువుగారు గురువుగారు ఈ చెట్టు కిందే కదండీ తలకిందులుగా వెళ్ళాడారు ఏరి అంటే గురువుగారు లేరు, గురువుగారితో పాటు గురువు పత్ని లేదు. వాళ్ళు అదృశ్యమైపోయారు. అదృశ్య రూపంలో వీళ్ళు ఎవరిని చూడలేదట. దాంతో వాళ్ళు తలకాయలు పట్టుకుని మన గురువుగారు తపస్సు చేశారట, వరాలు పొందారట, ఏం లాభం మన దగ్గరికి రాలేదు, సిద్ధాన్నం అంతా బూడిదలో కలిసినట్టు అయిపోయింది అనుకుంటూ ఉండగా అప్పుడు దేవగురువు బృహస్పతిని పిలిచాడు ఇంద్రుడు. గురువుగారు మన ప్రణాళిక అంతా పక్కాగా తయారు చేసుకున్నాం, అది ఇప్పుడు సిద్ధిస్తోంది. మా జయంతి వల్ల పడ్డాడు శుక్రుడు, 10 ఏళ్ళు బయటికి రాడు. ఈ 10 ఏళ్లలోని రాక్షసుల్ని మనం నాశనం చేద్దాం. రాక్షసుల తోలికి యుద్ధానికి వెళ్ళామంటే మాత్రం ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సాయం వస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు యుద్ధం కాదు, వాళ్ళని యుద్ధం చెయ్యకుండానే పడగొట్టే ఒక మార్గం ఆలోచించాను. మీరు శుక్రాచార్యుడి కింద మారిపోండి, మీ తపశ్శక్తితో శుక్రుడి వేషం వేసుకుని అక్కడికి వెళ్ళండి. రాక్షసులారా, నేనే శుక్రుణ్ణి, శివుడు నాకు వరాలు ఇచ్చాడని చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని తోడగానే నమ్మేస్తారు. ఇక వాళ్ళని మీరు ఏం చేస్తారంటే నాస్తికులు చేసేయండి. రాక్షసులకున్న బలం వేదబలం, వేదం ఉన్నంత వరకు శుక్రుడి మాటలు విని యజ్ఞాలు చేసినంత వరకు వాళ్ళు బాగుంటారు. వాళ్ళు నాశనం అవ్వాలంటే వాళ్ళని యజ్ఞాలు వద్దు, గ్రహణాలు చూడొచ్చు, ఉపవాసాలు వద్దు, కామాలు అనుభవించండి, తినండి, తాగండి, తిరగండి, ఇవి నేర్పేయి. సహజంగా గురువుగారు కనుక ఇలాంటివి బాగా చెబితే ఎక్కుతాయట. అందుకని మీరు అలా చెప్పి వాళ్ళని వేద విరుద్ధ కర్మలు ఆచరించేలా చెయ్యండి. వాళ్ళని పాడు చేయండి అనగానే భలే చెప్పేవయ్యా, బాగు చేయడం కంటే పాడు చేయడం చాలా తేలిక కదా అని వెంటనే గురువుగారు శుక్రాచార్యుడిగా మారిపోయాడు. వెళ్ళిపోయి రాక్షసుల్ని చేరాడు. అబ్బో గురువుగారు వచ్చారా అని వాళ్ళు ఘనస్వాగతం చెప్పి ఆయన కాళ్ళు కడిగారు, నీళ్లు నెత్తిమెదలుకున్నారు. అప్పుడు ఆయన, సకల శక్తులు పొందాను, ఆ శక్తులు మీకు ఉపయోగింపచేయడానికే వచ్చాను, మిమ్మల్ని ఆనంద పెట్టడానికి వచ్చాను అని మెల్లిగా వాళ్ళకి పాఠాలు చెబుతున్నట్టుగా చెబుతూ రోజు అనేవాడు. ఒరే, కష్టపడి తపస్సు చేసింది ఎందుకు నేను మిమ్మల్ని రక్షించడానికి, ఇంకా మీకెందుకు కష్టం? కాబట్టి ఈరోజు నుంచి మీరు శుభ్రంగా పొద్దుట లేదు సాయంత్రం లేదు బెల్ట్ షాపులు ఓపెన్ చేసి పెట్టుకోండి, అందరి దగ్గర కొండలు పెట్టుకోండి, శుభ్రంగా తాగండి, తెగ తాగండి అంతే. ఆ తర్వాత ఏం చేస్తారు, స్త్రీలతో ఇష్టోచితండి. వావి వరస మనకే పెట్టరా, నేనుండగా అసలు ఇవన్నీ కొంతమంది కావాలని సృష్టించారు. భార్య, భర్త, చెల్లి, అక్క, తల్లి, ఇవన్నీ బోడి వరసలు. నచ్చిన దానితో తిరగాలి, చచ్చాక వచ్చే రంభ కంటే నచ్చినటువంటి నెరజాణేబుల్ అన్నులు విన్నా శుభ్రంగా తాగండి, తినండి, కానా పీనా భజానా, ఇంతే అనగానే అబ్బా గురువుగారు దొరుకునేమో యజ్ఞాలు చేయాలని వారు ఇప్పుడు ఇలా చెప్పారు అనగా, అప్పుడు నాకు తెలియదు ఇప్పుడు శివుడు ఆదేశించాడు అని వీళ్ళందరినీ మెల్లిగా తాగుడు పెట్టాడు. ఇక తాగుడయ్యాక వాగుడు, వాగుడయ్యాక లాగానం పేకానం ఇష్టవుతాడు తిరగడం మొదట. ఇక అక్కడ ఒక గొప్ప కల్చర్ వచ్చి పడింది అనమాట. ఏ స్త్రీ ఏ పురుషుడితోనే వెళ్ళచ్చు, పెళ్ళక్కర్లేదు, పెటాకులు అక్కర్లేదు. ఈ విధంగా వాడిని పరమభ్రష్టులు చేసేసి నాస్తికులు చేశాడు. వేదములు వద్దన్నాడు, యజ్ఞములు వద్దన్నాడు, దానములు వద్దన్నాడు, సత్కర్మాచరణ వద్దన్నాడు. ఈ విధంగా కపటత్వంతో ఈ 10 ఏళ్లలో వాళ్ళ తపశ్శక్తి, వాళ్ళ బలం అన్నీ బోడు చేసి పారేశాడు. ఈ 10 ఏళ్ళు గడిచింది. అక్కడ జయంతితో భోగాలు ఆపి ఆయన, జయంతి ఇక నీవు వెళ్ళినా నేను మా వాళ్ళని రక్షించాలనగానే అలాగే వెళ్ళి రక్షించుకోండి అని ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయి నాన్నగారు నా పని నేను పూర్తి చేశానంది. ఇప్పుడు ఈయన మెల్లగా కాలినడకన నడుచుకుంటూ మా వాళ్ళందరినీ కాపాడుతాను, దేవతలంతం చూస్తానని వచ్చాట. తీరా వచ్చి చూస్తే అక్కడే ఉంది, ఎదురుగుండ శుక్రాచార్యుడు కూర్చుని ఉన్నాడు. రాక్షసులందరికీ చెబుతున్నాడు ఆయన, వేదములు వద్దు, యజ్ఞములు వద్దు, పరలోకం లేదు, ఇక్కడున్న లోకమే మంది, అసురలోకమే తప్ప పరలోకం లేదు, ఖూబ్ ఖావో ఖూబ్ పీవో అన్నాడు, తాగండి తిరగండి అన్నాడు ఆయన, మీ ఇష్టం వచ్చినట్టు గోమాంసం తినేయండి అన్నాడు. ఆ దెబ్బకి ఇనికి మతిపోయింది, ఎవడు ఇతడు, రాముడు భీముడు సినిమాలోలాగా డిటోలాగా నాకు కనబడుతున్నాడు వీడు అనుకుని నేను వెంటనే ఒకసారి కళ్ళు మూసుకుని కస్త్వం అనుకున్నాడు. అనుకోగానే ఆ విషయం అర్థమయ్యింది, హమ్మ బృహస్పతి చివరికి ఎంత నీచానికి దిగజారిపోయావు, పాకిస్తాన్ వాళ్ళతో చేయగలిపి మన దేశానికి వ్యతిరేకంగా నడుచుకుంటావా, నేనేదో తపస్సు చేసుకుంటూ జయంతితో కామోపభోగాల్లో ఉంటే నా రూపం ధరించి ఏకంగా మా వాళ్ళు పాడి చేస్తావా, ఎన్నాళ్ళు నేను కష్టపడి వాళ్ళని మహాత్ములుగా మారుస్తే నువ్వు వాళ్ళని దురాత్ములుగా మార్చావా అనుకుని పరుగు పరుగునొచ్చి, ఒరే నాయనలారా రాక్షసులారా నేనరా మీ అసలు గురువునిరా వీడెవడో దొంగాడన్నట్ట అనగానే వాళ్ళు ఒక్కసారి తెల్లబోయారు. అప్పటిదాకా ఎదురుగుండా గురువుగారు ఉన్నారు, పదేళ్లుగా కూడా కలిసిమెలిసి తిరుగుతున్నాడు కదండి, బాగా వాళ్ళని ఆకట్టుకున్నాడు ఈయన. ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు, ఆయన అచ్చ శుక్రుడిలాగే ఉన్నాడు, ఇద్దరూ ఒకే రకంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కొత్త ఆయన వచ్చి నేను అసలు గురువుని అన్నాడు. పైగా వంచిత మత్స్వరూపేణ దైత్య కింగురుణాఖిల, మీరంతా దేవతల గురువైన బృహస్పతిని మీ గురువు అనుకుని మోసపోతున్నారా నాయన, నేనురా కావ్యుణ్ణి అంటున్న గురువుకేసి చూశారు, ఈయనకేసి చూశారు. వాళ్ళకి ఏం అర్థం కాల, ఇద్దరూ ఒకే రకంగా ఉన్నారు, ఇందులో మన గురువు శుక్రుడు ఎవరు అనుకుంటూ ఉండగా ఈ పాత గురువు గారు, చూశారా రాక్షసులారా 10 సంవత్సరములుగా మీకిన్ని భోగములిచ్చి మిమ్మల్ని రక్షిస్తున్నానా నేను, నా తపస్సు ఎప్పుడో పూర్తయింది, అప్పుడే నేను మీ దగ్గరకు వచ్చాను, వచ్చి మిమ్మల్ని బాగు చేస్తున్నాను. వీడెవడో నా తపస్సు పూర్తయిన 10 ఏళ్ల తర్వాత వచ్చాడు, నిజంగా వీడే శుక్రాచార్యుడు అయితే ఈ 10 ఇయర్స్ ఏం చేశాడు అడగండి, మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే. వీడెవడో మంత్రవేత్త, మోసగాడు, మాయావి, నా వేషంలో వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, వీడిని నమ్మకండి అనగానే, ఒరే నేనే మీ గురువుని అన్నాడు ఆయన. కాదు నేను మీ గురువుని, ఒకటే ఆలోచించుకోండి, తపస్సు పూర్తవగానే మీ దగ్గరకు వచ్చాను లేదా, వెంటనే వచ్చినవాడు మీ గురువు, రాకుండా 10 ఏళ్ళు ఆగినప్పుడే అర్థమైపోతుంది అనగానే వాళ్ళు కూడా సందేహం లేదు, తపస్సు పూర్తవగానే గురువుగారు మన మీద ప్రేమతో మన దగ్గరకు వచ్చాడు కాబట్టి అయం గురువు, ఈయనే గురువు. ఈ 10 ఏళ్ళు ఎక్కడో నాటకం వాడి మనల్ని పాడు చేయటానికి ఇంద్రుడు పంపిన దూత ఎవడో ఈ రూపంలో వస్తున్నాడు అనుకుని, ఒరే నువ్వు కోహకుడివి, మూర్ఖుడివి, మోసగాడివి, మా గురువు కాదు పో అన్నారట. లేదురా మోసపోకండి అనగానే వాళ్ళలో ఒకడు వచ్చి మెడ పట్టుకుని ఒక గంటి గంటేసి, నువ్వు గురువు మాకు బరువు, ఇంకాసేపు ఆగామంటే దరువు వేస్తాం వీపు మీద, నువ్వు గురువు కాదు దరువు వేస్తాం అన్నారు. ధామ్మని కింద పడి వీపు పగలగొట్టుకున్న ఆయన పళ్ళు పటపట కొరికి, కాలం కలిసిరాక మీ కర్మకాలి అసలు గురువునైన నన్ను త్యజించి కపట గురువుని ఆశ్రయించారు, దీనికి తగిన శాస్తి అనుభవిస్తారు, తొందరలో నా మంత్రం మీకు సరిగ్గా పనిచేయక దేవతల చేతులు అవమానం పాలి, ఓటమి పాలి, నాశనం అయిపోండి అని శపించేశాడు. అలా గురువుగారి శాపం పొందేలా చేయడానికే ఈ గురువుగారు ఇంత నాటకం ఆడాడు. మద అవజ్ఞాఫలం కామం స్వల్పే కాలే హ్యవాప్స్యత తదాస్య కపటం సర్వం పరిజ్ఞాతం భవిష్యత్. నన్ను అవమానించారు కదా, దానికి తగిన ఫలితం అనుభవించండి. దేవతలు మీ మీదకి దండయాత్రకు వస్తారు, మీరు తుక్కు కింద ఓడిపోతారు, భ్రష్టులు అయిపోతారు, నా మంత్రం మిమ్మల్ని పూర్తిగా కాపాడకుండా అయిపోగాక అప్పుడు మీకు ఎవరు కపట గురువో తెలుస్తుంది అన్నట్ట అని చెప్పి భార్గవుడు వెళ్ళిపోయాడు. అందువల్ల ఏమైందనమాట, ఆయన నిజంగా పాపం మృత సంజీవని పొందినా నా మంత్రం మీకు పూర్తిగా ఉపయోగపడదన్నాడు, అందుకే మృత సంజీవని విద్యను వాళ్ళకి పూర్తిగా ఉపయోగించలేకపోయాడు, రాక్షసులు ఎప్పటికప్పుడు చావు దెబ్బలు తిన్నారు, గురువుగారి శాపానికి గురయ్యారట వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో. అందుకే గురువుగారి శాపం పొందకూడదు, ఒకసారి నువ్వు గురువుని ఆశ్రయించావంటే ఆ గురువుని యావజ్జీవితం జాగ్రత్తగా చూసుకుంటే తరిస్తావు, ముక్తి వరిస్తావు, లేదా కష్టాలు వరిస్తావు, శిక్షలు భరిస్తావు. ఇప్పుడు ఆయన అలా వెళ్ళిపోగానే ఇప్పుడు ఈ స్థానంలో కూర్చున్న ఆయన, అమ్మాయ్యా నేను వచ్చిన పని అయిపోయింది అని వెంటనే టింగ్ అన్నాడు. ఇలాగా అనగానే అసలు రూపం ధరించేట గురువు అయిపోయాట. రే రాక్షసులారా మీ వేలుతో మీకన్నే పొడిచాను రా, మీ గురువుగారి యొక్క శక్తులు మీకు అందకుండా చేశా, మీ గురువుగారి శాపం మీకు వచ్చేలా చేశా, అచ్చికచ్చిగా అయిపోయిందా అని సంకలు కొట్టుకుని మాయమైపోయాడు అక్కడ. అప్పుడు వాళ్ళ బుర్ర గిర్రం తిరిగిందిట, ఎంత అన్యాయం అయిపోయాం, ఈ గురువుగారు ఎంత మోసం చేస్తారనుకోలేదు, బృహస్పతి గారు చాలా అన్యాయం చేసేశాడు మనల్ని, మన గురువు రూపంలో వచ్చి మన గురువు గారి ద్వారా శాపం ఇప్పించాడు అయిపోయామనుకుంటూ ఉండగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిన గురువుగారు, ఇంద్ర ఇక రాక్షసుల పని అయిపోయింది, ఇప్పుడు కనుక మనం దేవ సైనికులతో వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే ఒక్క దెబ్బకి వాళ్ళంతా నాశనం అయిపోతారు, లే అన్నట్ట. లేడికి లేచిందే పొరుగనగానే మహావేగంగా ఇంద్రుడు సైన్యాన్ని వెంట పెట్టుకుని దానవుల మీదకి దండయాత్రకు వచ్చాడు. దానవులు తుక్కుతుక్కైపోయారు, చాలామంది చచ్చారు, చచ్చిపోయిన వీళ్ళు వణికిపోతూ పరుగు పరుగున వాళ్ళల్లో ఒకడిని పంపారు దూతగా ప్రహ్లాదుడి దగ్గరికి. ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు, రాగానే ప్రహ్లాదుడు కాళ్ళు పట్టుకుని ప్రహ్లాద రక్షించన్నారట. అప్పుడు ప్రహ్లాదుడు ఈ బురే ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం చేయలేము, ఎందుకంటే నా మాట కూడా దేవతలు వినరు, మీరు సంధి చేసుకున్నారు ఇదివరకు కానీ ఆ సంధిని పూర్తిగా పాటించలేదు, అందుకని సంధి అంటే ఇంద్రుడు నమ్మడు. ఈ పరిస్థితుల్లో మనం అందరం పరిగెత్తుకుంటూ పోదాం, నాతో కలిసి మీరు 1, 2, 3 అంటాను, పరుగు పరుగును వచ్చేయండి నాతో. పరుగు పందుల్లో మనల్ని మించినవాడు ఎవడు ఉంటాడు కనుక అని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని శుక్రాచార్యుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. శుక్రుడు ఎక్కడున్నాడో ఒక ప్రహ్లాదుడే కనిపెట్టగలడు. అందుకని వెళ్ళి గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని, వీళ్ళు అజ్ఞానులు, నీ కొడుకులు లాంటి వాళ్ళు, పుత్రులు తప్పు చేస్తే తండ్రి క్షమించకుండా ఉంటాడా, అలాగే శిష్యులు తప్పు చేసి ఒక్కసారి క్షమించంటే గురువు క్షమించాలి, రక్షించమనగానే సరే నేను రక్షిస్తాను అన్నాడు ఆయన. రక్షిస్తాను కానీ ఇప్పటికే వీళ్ళు శాపానికి గురయ్యారు కనుక పూర్తిగా కాపాడలేను, ప్రస్తుతం మాత్రం దేవతల నుంచి వీళ్ళకి రక్షణ కలగజేస్తాను అని వెంటనే ఇంద్రుడిని పిలిచి, ఇంద్ర నా తపశ్శక్తి నీకు తెలుసు, వీళ్ళని నేను శపించాను కాబట్టి వీళ్ళని రక్షించడం ప్రస్తుతం కుదరదు, అలాగే నువ్వు యుద్ధానికి వస్తే నా తపశ్శక్తితో నిన్ను స్తంభింపజేస్తాను, తాత్కాలికంగా యుద్ధం అయిపోయి అమ్మవారి అనుగ్రహంతో నువ్వు మేము సుఖంగా ఉందాం అని ఇంద్రుడిని ఒప్పించి అప్పటికి మాత్రం యుద్ధాన్ని ఉపశమింపజేసి ఈ రాక్షసుల్ని వెంట పెట్టి వెళ్ళాడు. రాక్షసులు ఎంతో పశ్చాత్తాపడి కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న ఆయన చెప్పాడు, నా శాపం వల్ల మీకు పూర్తిగా ఇక మీదట నా రక్షణ ఉండదు, ఏదో కొద్ది కొద్దిగా రక్షిస్తాను, నా వల్ల మీకు సంపూర్ణ ప్రయోజనం ఉండదన్నాడు. ఇది అమ్మ అనుగ్రహం లేకపోతే వచ్చే నష్టం, మనిషిలో ధర్మబుద్ధి లేకపోతే వచ్చే నష్టం. ఈ తర్వాత ఒక అపూర్వమైన గాథ ఉంటుంది, ఇటువంటి గాథలతో రేపు మళ్ళీ మనం 15వ రోజు కార్యక్రమంలో కలుసుకుంటాం. దేవీ భాగవతంలో ప్రతి అణువు అక్షరము మంత్రం, ఈ మంత్రములను విని మీ జీవితం చరితార్థం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.